51 50 2 శ్లోకాలు. కర్మణ మనసావాచ,
కర్మణ మనసావాచ
సర్వదా రాధయే గురుం,
సర్వదా రాధయే గురుం
దీర్ఘదండం నమస్కృత్య,
దీర్ఘదండం నమస్కృత్య నిర్లజ్జో గురు సన్నిధౌ శరీరమింద్రియం ప్రాణం అర్ధ స్వజన బాంధవాన్
ఆత్మదారాదితం సర్వం,
ఆత్మదారాదికం సర్వం
తద్గురుభ్యో నివేదయేత్,
తద్గురుభ్యో నివేదయేత్.
జన్మ సార్థక్యానికి మోక్షానికి ప్రయత్నించేటువంటి సాధకుడు గురువుని ఎల్లప్పుడూ అన్ని విధాలుగా ఆరాధించాలి. అది కూడా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా చేయాలి. గురువు నోటి మాట ద్వారా చెప్పినటువంటి ఏ మాట అయినా సరే దానిని గురువు యొక్క ఆజ్ఞగా భావించి ఆచరించాల. ఉత్తమ శిష్యుడైనటువంటి వాడు గురువు చెప్పకపోయినప్పటికీ కూడా గురువు యొక్క మనస్సుని గ్రహించి ఆ ప్రకారంగా అతడు ఆచరణ చేయాలి. ఏది చేసినప్పటికీ ప్రీతితో ఇష్టంతో భక్తితో చేయాలి. అదేవిధంగా గురువుకి నమస్కరించేటప్పుడు కూడా సాష్టాంగ నమస్కారం చేయాలి. అందుకే దీర్ఘదండం నమస్కృత్య అన్నారు. అయితే స్త్రీలు మాత్రం మోకాళ్ళ మీద కూర్చొని పాదాలంటే నమస్కరించాలా, శిరస్సుని పాదాలకు తాకించాలా. అలాగే గురువు ఎక్కడ కనిపించినప్పటికీ కూడా రెండు చేతులు జోడించి అందరూ ఉన్నారేమో అని ఏమాత్రం కూడా సిగ్గుపడకుండా నమస్కారం చేయాలి. ఇక సద్గురువు చేసేటువంటి సేవ ఆధ్యాత్మిక సేవలో శరీర శ్రమని గాని ఆకలి దప్పులు గాని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా తన వారిని అంటే భార్య పుత్రుల్ని లేదా భర్త పుత్రుల్ని తన వారిని అందరినీ కూడా కలుపుకొని సద్గురు యొక్క సేవలో నియోగించాలి. దీనివల్ల వారిలో కూడా క్రమంగా మార్పు అనేటువంటిది వస్తుంది, జీవిత పరమార్థం అనేటువంటిది కూడా తెలుస్తుంది. ఈ ప్రకారంగా గురువు యొక్క ప్రత్యక్ష సేవలో తన యొక్క తను ధన మాన ప్రాణాలను కూడా గురువుకి నివేదిస్తూ గురు సేవలో తరించేటువంటి ఉత్తమోత్తమైనటువంటి శిష్యుడే తప్పకుండా జన్మని సార్థకం చేసుకుంటాడు. అంటే మోక్షాన్ని అందుకోవటానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి అనుకూలతలు కూడా అతడికి సిద్ధిస్తాయి. గురు సేవ వల్ల గురువు యొక్క ఆజ్ఞాపాలన వల్ల అహంకారం కూడా తగ్గిపోతుంది. అసలు అహంకారమే జీవుడికి దేవుడికి మధ్యలో ఉన్నటువంటి పొర. ఆ పొర చిరిగితే తప్ప జీవుడు దేవుడు కావటం అనేది జరగదు. అందువల్ల జీవభావం నేను అనేటువంటి భావం ఏదైతే ఉందో ఆ నేను అనేటువంటి భావం కూడా అది పోతేనే మోక్షం. ఈ ప్రకారంగా గురువుకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి విషయాలను చెప్పి గురువుని ఎందుకు పూజించాలి అనేటువంటి విషయాన్ని మూడు శ్లోకాల్లో తెలియజేయబోతున్నారు. ముందుగా గురువు త్రిమూర్తి స్వరూపం గనక గురువుని పూజించాలి అని చెబుతున్నారు 53వ శ్లోకంలో. 53వ శ్లోకం చూడండి.
గురురేకో జగత్ సర్వం
కదా, ఈరోజు నేనేనా?
బ్రహ్మ విష్ణు శివాత్మకం గురోపరతరం నాస్తి
తస్మాత్ సంపూజయే గురుం
తస్మాత్ సంపూజయే గురుం గురురేకో జగత్ సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురోపరతరం నాస్తి తస్మాత్ సంపూజయేద్ గురుం
బ్రహ్మ విష్ణు శివాత్మకం అంటే బ్రహ్మ విష్ణు శివస్వరూపమైనటువంటి జగత్ సర్వం ఈ జగత్ అంతా కూడా ఏకః గురుః ఒక్కడే అయినటువంటి గురువు మాత్రమే ఈ జగత్ అంతా కూడా బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటిది అటువంటి ఈ జగత్ అంతా కూడా ఒక్కడే అయినటువంటి గురువు గురుః పరతరం నాస్తి గురువు కన్నా శ్రేష్టమైనటువంటిది ఉత్తమమైనటువంటిది మరేది కూడా లేదు తస్మాత్ అందువల్ల గురుం సంపూజయేత్ గురువును భక్తితో చక్కగా పూజించాలి పూజయేత్ అంటే పూజించడం సంపూజయేత్ అంటే చక్కగా పూజించాలి అని ప్రత్యేకంగా కూడా చెప్పడం అంటే ఈ జగత్ అంతా కూడా బ్రహ్మ విష్ణు ఈశ్వర శివాత్మకం బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటిది ఆ బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి ఈ జగత్ అంతా కూడా గురువే గురువు కన్నా శ్రేష్టమైనటువంటిది ఇంకేమీ లేదు అందువల్ల గురువును చక్కగా భక్తితో పూజించాలి అని మనకి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు పరమేశ్వరుడు ఈ జగత్ అంతా బ్రహ్మ విష్ణు శివాత్మకం అన్నారు అంటే ఏమిటి ఈ జగత్తును సృష్టించిందేమో బ్రహ్మ ఈ జగత్తును పోషించేదేమో విష్ణువు ఈ జగత్తును లయం చేసేదేమో శివుడు అందుకని బ్రహ్మ విష్ణు శివాత్మకం అన్నారు ఈ జగత్తు సృష్టి స్థితి లయాలతోటి కూడుకొని ఉంది కాబట్టి సృష్టికర్త బ్రహ్మదేవుడు పోషణకర్త విష్ణువు లయకర్త శివుడు కాబట్టి ఈ జగత్తంతా కూడా బ్రహ్మ విష్ణు శివాత్మకం అన్నారు మరి ఈ సృష్టి స్థితి లయాలు చేసేటువంటి వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కదా కనుక సృష్టింపబడి కొంతకాలం పోషింపబడి ఆ తర్వాత లయమయ్యేటటువంటి ఈ జగత్తుని బ్రహ్మ విష్ణు శివాత్మకం అన్నారు ఇటువంటి జగత్తంతా గురు పరబ్రహ్మ స్వరూపమే అంటున్నారు ఎందుకనంటే బ్రహ్మ విష్ణు శివ ఈ ముగ్గురు కూడా త్రిమూర్తులు ముగ్గురు కూడా పరమాత్మే ఆ పరమాత్మే సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ ఆ పరమాత్మే పోషణకి విష్ణువు ఆ పరమాత్మే లయకర్తగా శివుడు ఈ మూడు కూడా పరమాత్మ మరి గురువు కూడా పరమాత్మ అన్నారు కదండి మరి ఈయన ఏం చేస్తున్నాడు సృష్టి స్థితి లయాలు అని అంటే గురువు ఏం చేస్తున్నాడు అంటే శిష్యుని యొక్క హృదయంలో జ్ఞానాన్ని సృష్టిస్తున్నాడు ఆత్మజ్ఞానాన్ని సృష్టిస్తున్నాడు అలాగనే ఆ జ్ఞానాన్ని వృద్ధి చేస్తున్నాడు పోషిస్తున్నాడు ఆ తర్వాత ఈ జ్ఞానానికి ఆటంకం కలిగించేటువంటిది ఏదైతే ఉందో దాన్ని కాస్త లయం చేస్తున్నాడు నశింపజేస్తున్నాడు కాబట్టి గురువు కూడా సృష్టి స్థితి లయాలు మూడు చేస్తున్నాడు అంటే శిష్యుడిలో ఈ ఆత్మజ్ఞానాన్ని సృష్టిస్తున్నాడు ఆ సృష్టించినటువంటి జ్ఞానాన్ని క్రమక్రమంగా పోషించి వృద్ధి చేస్తున్నాడు ఆ తర్వాత దీనికి ఆటంకం కలిగించేటువంటి అజ్ఞానాన్ని నాశనం చేస్తున్నాడు అందుకని గురువు కూడా సృష్టి స్థితి లయకారుడే అందువల్ల బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి వాడే అని ఇక్కడ చెప్పడం జరిగింది అందువల్ల గురువే ఈ జగత్తంతా కూడా ఈ జగత్ అంతా కూడా బ్రహ్మ విష్ణు శివాత్మకం గనక గురువు కూడా బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి వాడే. ఈ జగత్ అంతా సృష్టి స్థితి లయాలతో ఉంది గనక, అలాగనే శిష్యుల యొక్క హృదయము కూడా ఇలాగనే సృష్టి స్థితి లయాలతో ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. అంతేకాకుండా గురువు కన్నా శ్రేష్టమైనటువంటి ఇతరమైనటువంటిది ఏదన్నా ఉందా అంటే ఏమీ లేదు. గురువు కన్నా శ్రేష్టమైనటువంటిది ఇంకేమీ లేదు. ఈ లోకంలో అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి, అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి, భోగాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి మనకి ఆనందం కలిగించేటువంటివి ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా జీవితానికి, జీవించటానికి, భోగాలు అనుభవించటానికి అవసరమైనయే కానీ ఇవి ఏవి కూడా మానవ జీవిత పరమ లక్ష్యమైనటువంటి మోక్షాన్ని అందుకోవటానికి ఏ విధంగా కూడా సహాయపడవు. ఎందుకు గురువుని అన్నిటికన్నా కూడా శ్రేష్టమైనటువంటి వాడు అన్నారంటే, ఇవన్నీ కూడా ఈ జగత్తులో ఉన్నటువంటివి అన్నీ కూడా మనకి తాత్కాలికంగా సుఖాలను ఇస్తాయి, అవే మళ్ళీ దుఃఖాలను కూడా ఇస్తూ ఉంటాయి. సుఖ దుఃఖాలు రెండూ వస్తానే ఉంటాయి, కొద్దిసేపు అది కొద్దిసేపు ఇది వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారంగా ఎల్లప్పుడూ కూడా ఈ సుఖ దుఃఖాలను ఇస్తాయే కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏ వస్తువు కూడా, ఏ విషయము కూడా, ఏ భోగము కూడా అది ఎంత విలువైనటువంటిదైనా, ఎన్ని కోట్ల విలువైనటువంటిదైనా సరే అది మోక్షాన్ని మాత్రం ఇవ్వలేదు. కానీ మరి మోక్షాన్ని ఇచ్చేది ఏమిటి అని అంటే మనకి గురువు అందించినటువంటి ఆత్మజ్ఞానం కారణంగానే మోక్షం అనేటువంటిది రావాలి. అందుకనే ధనం కానీ సంపదలు కానీ జనం కానీ ఇవి ఏవి కూడా అమృతత్వాన్ని ఇవ్వలేవు అని మనకి అధర్వవేదంలో ఉన్నటువంటి కైవల్యోపనిషత్తు చెబుతుంది. నా కర్మణ నా ప్రజయ ధనేనా అని, నా కర్మణ కర్మల వల్ల గాని, నా ప్రజయ మనుష్యుల వల్ల గాని, నా ధనేనా అంటే ధనం వల్ల గాని ఏది కూడా రాదు. త్యాగే ఏకేన అమృతత్వమానశు, ఏకేన త్యాగేన, ఒక్క త్యాగం వల్ల మాత్రమే అమృతత్వం లభిస్తుంది. అమృతత్వం అంటే మృతం లేనటువంటిది, ఎల్లప్పుడూ ఉండేది, శాశ్వతమైనటువంటిది, అదే పరమాత్మ. కాబట్టి పరమాత్మని గనక అందుకోవాలి అని అంటే ధనం ఉపయోగపడదు, జనం ఉపయోగపడరు, కర్మలు కూడా ఉపయోగపడవు. మరి ఏం ఉపయోగపడదు? త్యాగం మాత్రమే ఉపయోగపడుతుంది అన్నారు. అందుకని ఇక్కడ ఉన్నటువంటివి ఏవి కూడా వస్తువులు కానీ పదవులు కానీ జనం కానీ తాత్కాలికంగా మనకి ఏదైనా సుఖాన్ని ఇస్తే ఇస్తాయేమో కానీ శాశ్వతమైనటువంటి సుఖాన్ని మాత్రం ఇవ్వవుగాక ఇవ్వవు అని తెలుసుకోవాలి. మరి అయితే మోక్షం అనేటువంటిది ఎప్పుడు వస్తుందండి? అమృతత్వం, అమృతత్వం అన్నా మోక్షం అన్నా అంతా ఒకటి. కానీ మోక్షం ఎట్లా వస్తుంది, ఎలా సాధ్యమవుతుంది? ఆత్మజ్ఞానాన్ని పొందటం వల్లనే మనకి మోక్షం, ఆత్మతో ఐక్యత వల్లనే మోక్షం. మరి ఐక్యత, ఆత్మతో ఐక్యత ఎట్లా అవుతాం? ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఆత్మని నేనే, నేనే ఆత్మని, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవాలి. అలా ఆత్మజ్ఞానాన్ని పొందటం వల్ల మనకి ఆత్మని తెలుసుకొని ఆత్మతో ఐక్యతని సాధించటం అనేటువంటిది కుదురుతుంది. మరి అయితే ఆత్మజ్ఞానాన్ని పొందట్లాగా, అది కేవలం గురువు ద్వారా మాత్రమే శ్రవణం చేసి తెలుసుకోవాలి. కనుక గురువు ద్వారానే ఆత్మజ్ఞానాన్ని పొందాలి, గురువు ద్వారానే ఆత్మజ్ఞానాన్ని శ్రవణం చేయాలి. శ్రవణం చేసి, మననం చేసి, నిధిధ్యాసన చేసి, గురువు చూపినటువంటి మార్గంలో సాధనలు చేసి, తాను నేను జీవుణ్ణి కాదు, నేను దేహాన్ని కాదు, నేను ఇంద్రియాలు కాదు, మనస్సుని కాదు, నేను ఈ దేహమునందంతటా నకసిక పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మను అనేటువంటి భావనతో నిలబడిపోయినప్పుడే మోక్షం, ఆ స్థితిలో ఉంటేనే మోక్షం. కాబట్టి దీనికి అంతటికీ గురువు యొక్క అనుగ్రహం కావాలి. శాస్త్రాన్ని వినాలన్నా, సాధనలు చేయాలన్నా, ముక్తిని పొందాలన్నా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరి. అంటే గురువు అందించేటువంటి బ్రహ్మజ్ఞానాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. ఆ బ్రహ్మజ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవాల. అలా అనుభవానికి తెచ్చుకొని ఎప్పుడైతే ఆత్మగా ఉన్నామో పరమాత్మగా ఉన్నామో అప్పుడే మనకి శాశ్వతమైనటువంటి ఆనందం, ఆత్మానందం, బ్రహ్మానందం. కాబట్టి ఈ జన్మ మనకి ఎందుకు వచ్చిందంటే దానికోసమే వచ్చింది. మనం ఏమనుకుంటామంటే ఈ జన్మ ఎందుకు వచ్చిందంటే బాగా చదువుకొని పెద్దవాళ్ళమయ్యి ఉద్యోగం చేసి లేదా వ్యాపారం చేసి లేదా పరిశ్రమలు స్థాపించి బాగా సంపాదించి ఇంకా సంపాదించి ఇంకా ఇంకా సంపాదించి ఇంకా 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 సంపాదించి బాగా సుఖంగా ఉండాల. నేను, నా పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ కష్టపడకుండా కమ్మగా బ్రతికేటట్టుగా ఏర్పాటు చేయాల, అందుకోసం మనం వచ్చాం అని అనుకుంటా ఉంటాం. ఇదే పెద్ద అజ్ఞానం. ఎందుకనంటే నువ్వు పోయిన తర్వాత తరాలో, ఐదు తరాలో, ఆరు తరాల వాళ్ళు నేను తలుచుకునే పని కూడా లేదు, నువ్వెవరో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనకు తెలుసా, రెండు మూడు తరాలు, నాలుగు తరాల తర్వాత వాళ్ళు ఎవరికి తెలుసా? ఎవరికి తెలియదు. కానీ వీళ్ళకి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఉండదు. కానీ వాళ్ళు మళ్ళీ అప్పుడు ఏమైనా సంబంధం ఉంటుందా? ఉండదు. కనుక ఏముంది? అందువల్ల ఏదేదో మనకి సంతోషం, ఆనందం అని అంటే తాత్కాలికమైనటువంటి ఆనందాలే గాని శాశ్వతమైనటువంటి ఆనందం అనేటువంటిది లేదు. మరి ఈ జన్మ సార్థకం గనక జన్మ సార్థకం చేసుకుంటే మనకి ప్రయోజనం అంటే ఆ బ్రహ్మానందాన్ని పొందితే మన జన్మ సార్థకం. అది గనక పొందకుండా ఎన్ని రకాలైనటువంటి తాత్కాలిక సుఖాలు పొందినా ఈ జన్మ వ్యర్థం. మనం అట్లా అనుకోము, రైట్ రైట్, బాగా సుఖంగా ఉందండి, ఈరోజు బాగా ఉంది, రేపు బాగా ఉంది, నిన్న బాగా ఉంది, మొన్న బాగా ఉంది, మళ్ళీ ఎప్పుడు అవ్వకుండా బాగా లేకుండా. అందువల్ల ఈ రకమైనటువంటివి మనకి ఎన్ని రకాల సుఖాలు వచ్చినా దానివల్ల ఏం ప్రయోజనం, అన్ని గడిచిపోతా ఉంటాయి. సుఖాలు పోతాయి, దుఃఖాలు పోతాయి, అన్ని పోతాయి, మళ్ళీ వస్తుంటాయి, మళ్ళీ పోతుంటాయి, మళ్ళీ వస్తుంటాయి, మళ్ళీ పోతాయి. శాశ్వత ఆనందం, అనంతమైన ఆనందం, అఖండమైనటువంటి ఆనందం, ఆది మధ్యాంతరహితమైనటువంటి ఆనందం, బ్రహ్మానందం, అది కావాలి. కాబట్టి దాన్ని అందించేటువంటి వాడు గురువు గనక, గురువు కన్నా ఏది గొప్ప కాదు. ఈ లోకంలో ఉన్నటువంటిది ఏది కూడా, ఇల్లు, వాకిళ్ళు, డబ్బు, సంపదలు, ఏది కూడా గురువు కన్నా గొప్పవి కావు. అదే గురో పరతరం నాస్తి, గురువు కన్నా శ్రేష్టమైనటువంటిది ఏది లేదు. అటువంటి గురువుని భక్తితో, దీక్షతో, మనస్ఫూర్తిగా, త్రికరణ శుద్ధిగా పూజించాలి. ఇక్కడ పూజ ఎత్తు అనకుండా సంపూజ ఎత్తు అన్నారు. అంటే మామూలుగా పూజించడం కాదు, బాగా పూజించాలి అని. బాగా పూజించడానికి, మామూలుగా పూజించడానికి తేడా ఏమిటండి? మామూలుగా పూజించడం అంటే ఏదో పూజ చేయాలి కాబట్టి చేస్తుంటాం, పూలు తేవాలి కాబట్టి చేస్తాం, ఆ పూలు వేస్తుంటాం, వాళ్ళు కడుగుతుంటాం, అన్ని చేస్తుంటాం, ఎవరితోటన్నా కావాలంటే మాట్లాడుతుంటాం, అటుపక్క చూస్తాం, ఇటుపక్క చూస్తాం, అన్ని చేస్తుంటాం. బాగుగా పూజించడం అంటే మనస్సు అక్కడే పెట్టి చుట్టుపక్కల ఏమున్నా, వర్షం పడ్డా, తుఫానులు వచ్చినా, ఏమీ తెలియకుండా కేవలం గురు పాదాల యందు అనంతమైనటువంటి, అనన్యమైనటువంటి భక్తితోటి, ఇది నా అదృష్టం అనేటువంటి భావనతోటి అలా గనక చేస్తే అది చక్కగా చేయటం సంపూజయే అనట, మిక్కిలిగా పూజించడం అంటే. కాబట్టి మిగిలిన కర్మలన్నీ కూడా గురువుని పూజించడమే ఎంతో ముఖ్యమైనటువంటిది. మిగిలినటువంటి కర్మలన్నిటికన్నా కూడా గురు పూజ అనేటువంటిది ఎంతో శ్రేష్టమైనటువంటిది. కనుక ఇక్కడ శంకరుడు, ఈశ్వరుడు గురువుని సంపూజయే అని చెప్తున్నారు. ఇలా ముఖ్యమైనటువంటి ఈ గురు పూజను నిర్వహించినటువంటి వాళ్ళే నిజమైనటువంటి శిష్యులు. భక్తి, వినయం, విధేయత, అలాగనే శ్రద్ధ, శరణాగత తత్వం మొదలైనటువంటి లక్షణాలన్నీ కూడా ఆ శిష్యుడిలో ఉన్నప్పుడే ఆ పూజ సంపూర్ణంగా సఫలీకృతమవుతుంది. మనకి ఈ మోక్ష మార్గంలో ఉన్నటువంటి సకల ఆటంకాలు తొలగి మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇంకా గురుదేవుని ఎందుకు పూజించాలి? ఇప్పుడు చెప్పారు ఎందుకు పూజించాలంటే ఆయన ఈ బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి ఈ జగత్తే గురువు గనక ఆ గురువుని పూజించాలన్నారు. ఇప్పుడు ఇంకా ఎందుకు పూజించాలి అనేటువంటి విషయాన్ని మరొక కారణంతో సమర్థిస్తూ ఉన్నారు. 54వ శ్లోకం చూడండి.
సర్వశ్రుతి శిరోరత్న విరాజిత పదాంబుజ వేదాంతార్థ ప్రవక్తారం తస్మాత్ సంపూజయేద్గురుం
సర్వశ్రుతి శిరోరత్న విరాజిత పదాంబుజం
వేదాంతార్థ ప్రవక్తారం తస్మాత్ సంపూజయేద్గురుం
సర్వశ్రుతిశిరః. శృతి శిరస్సులు, శృతులంటే వేదాలు, వేదాలకి శిరస్సులు ఉపనిషత్తులు. కాబట్టి సర్వశ్రుతి శిరస్ అని అంటే సమస్తమైనటువంటి వేదాలకి శిరస్సులైనటువంటి ఉపనిషత్తులనే. అంటే శృతి శిరస్సులు అంటే ఉపనిషత్తులు అని. వేదాల్లో అనేకమైనటువంటి మంత్రాలు ఉంటాయి, అసంఖ్యాకమైనటువంటి మంత్రాలు. కానీ ఆ వేదాలకి శిరస్సులను తగినటువంటి ఉపనిషత్తులు. ఎందుకని వాటిని వేదాలకి శిరస్సులు అన్నారు అంటే సర్వేంద్రియాణం శిర ప్రధానం అన్నారు. అన్ని ఇంద్రియాల్లో శిరస్సే ప్రధానం. ఇప్పుడు మనకి దేహం ఎంత ఉంటుంది అంటే 5 అడుగులు, 5½ అడుగులు, 6 అడుగులు దాకా దేహం ఉంటుంది. కానీ తలకాయ మాత్రం 1 అడుగు కంటే తక్కువే ఉంటుంది. తలకాయ మాత్రం అంతే ఉండేది. కానీ దాని ప్రాధాన్యత మాత్రం బాగా ఉంది. ఎందుకనంటే కళ్ళతో చూడాలంటే ఆ తలకాయ అక్కడే ఉన్నాయి కళ్ళు. వినాలంటే చెవులు ఇక్కడే ఉన్నాయి. మాట్లాడాలంటే వాక్కి ఇక్కడే. ఏదైనా గాలి పీల్చాలో వాసన పీల్చాలంటే ముక్కు ఇక్కడే ఉంది. ఇలా అన్ని కూడా జ్ఞానేంద్రియాలు అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. కాబట్టి శిరస్సు ప్రధానం. అంతేకాకుండా మీరు ఒక 10 శరీరాలకి చనిపోయిన తర్వాత తలకాయలు తీసేసి ఒట్టి దేహాలు పెట్టి తలకాయలు ఎక్కడో పెట్టండి. ఆ దేహాలను చూసి ఏది ఎవరో చెప్పగలుగుతారు, ఎవరన్నా చెప్పలేరు. కానీ తలకాయలు చూసి మాత్రం చెప్పొచ్చు, ఇది పలానా వాడు. అందుకని తలకాయ ప్రధానం. అందుకనే సర్వేంద్రియాణం శిర ప్రధానం అంది. అట్లాగనే ఉపనిషత్తులన్నింటినీ కూడా, వేదాలన్నీ కూడా ఎంత గొప్పవైనా సరే వాటన్నిటికీ శిరస్సులు ఉపనిషత్తులు. కాబట్టి ఈ ఉపనిషత్తులు అనేటువంటి రత్నాల చేత విరాజిత ప్రకాశింపబడుతూ ఉన్నటువంటి పదాంబుజం, పాద పద్మాలు కలిగినటువంటి వాడు. పద అంబుజం, అంబుజం అంటే పద్మాలు, నిట్ల నుంచి పుట్టిన పద్మాలు. అందుకని సర్వశ్రుతి శిరో రత్నః అంటే వేద ఉపనిషత్తులు అనేటువంటి రత్నాల చేత విరాజిత ప్రకాశింపబడుతున్నటువంటి పదాంబుజ, పాద పద్మాలు కలిగినటువంటి వాడు. అంటే గురువుని ఇక్కడ ఏం వర్ణిస్తున్నారంటే ఉపనిషత్తులు అనేటువంటి రత్నాల చేత ప్రకాశింపబడుతున్నటువంటి పాద పద్మాలు కలిగినటువంటి వాడు. అంటే గురువు యొక్క పాద పద్మాలు ఎలా ప్రకాశిస్తున్నాయి అంటే ఉపనిషత్తుల రత్నాలతో ప్రకాశిస్తా ఉన్నాయి. వేదాంతార్థవక్తారః, అటువంటి గురువు వేదాంతార్థాన్ని అంటే ఉపనిషత్తుల యొక్క అర్థాలు. వేదాంతం అనగానే ఉపనిషత్తులే, ఎందుకంటే వేదాలకు అంతంలో ఉండే కాదు ఉపనిషత్తులు అన్నారు. కాబట్టి వేదాంత ఉపనిషత్తుల యొక్క అర్థాలని ప్రవచనం చేసేటువంటి వాడైన, అంటే ఉపనిషత్తుల్ని ప్రవచనం చేస్తూ ఉంటాడు గనక అటువంటి గురువుని తస్మాత్ అందువల్ల అంటే అటువంటి జ్ఞానస్వరూపుడు గనక సంపూజయే చక్కగా పూజించాలి అన్నారు. అంటే గురువు యొక్క పాద పద్మాలు ఉపనిషత్తులు అనేటువంటి రత్నాల చేత ప్రకాశింపబడుతూ ఉన్నాయి. ఆ గురువు ఉపనిషత్తుల యొక్క అర్థాలని ప్రవచనం చేస్తూ శిష్యులకి తెలియజేస్తూ ఉంటాడు గనక అటువంటి గురువుని అందువల్ల ఎందువల్ల అదిగో అలా ఉపనిషత్తుల యొక్క అర్థాలు తెలియజేస్తాడు గనక అటువంటి గురువుని సంపూజయే భక్తితో శ్రద్ధగా చక్కగా పూజించాలి. గురువుని ఎందుకు పూజించాలి అనేటువంటి విషయం మూడు శ్లోకాల్లో రాబోతున్నాయని చెప్పాం. ఇప్పుడు ఇది రెండవ శ్లోకం. ఇందాక ఒక శ్లోకం చెప్పుకున్నాం, ఇప్పుడు ఇది రెండవ శ్లోకం. ఇక్కడ గురుదేవుని యొక్క పాద పద్మాలు ఉపనిషత్తులు అనేటువంటి రత్నాల చేత ప్రకాశిస్తున్నాయి అన్నారు కదా. అసలు ఉపనిషత్తులనే రత్నాలకి గురువు యొక్క పాదాలకి ఏమిటండి సంబంధం? ఎట్లా ప్రకాశిస్తుంటాయి? ఉపనిషత్తులు ఎక్కడో ఉంటాయి, ఆయన పాదాలు ఎక్కడో ఉంటాయి, ఎట్లా ప్రకాశిస్తున్నాయి అని అంటే ఆ ఉపనిషత్తులు అనేటువంటివి ఆ గురువు యొక్క పాదాలను తాకుతా ఉన్నాయి. ఆ తాకుతా ఉన్నప్పుడు ఆ ఉపనిషత్తుల యొక్క రత్నాలు ఆ పాదాల మీద ప్రకాశిస్తున్నాయి. ఇంకా ఇది బాగా అర్థం చేసుకోవాలంటే ఒక రాజుగారు కిరీటాన్ని ధరించి ఆయన గురువు యొక్క పాదాలకి నమస్కరిస్తున్నాడు. ఆయన తలని ఆ గురువు యొక్క పాదాలకి తాకించాడు. అలా తాకిస్తే ఆ కిరీటంలో ఉన్నటువంటి రత్నాలు వజ్రాలు వైఢూర్యాలు అన్ని కూడా ఆ పాదాల మీద పడి ప్రకాశిస్తా ఉన్నాయి. మణులు మాణిక్యాలు వజ్ర వైఢూర్యాలు ఇవన్నీ కూడా దగదగ మెరుస్తా ప్రకాశిస్తా ఉంటాయి కదా, అవన్నీ కూడా అక్కడ ప్రకాశిస్తున్నాయి. అంటే ఆ రాజుగారి యొక్క తల ఆ గురువు యొక్క పాదాలను తాకేటప్పటికీ ఆ తల మీద ఉన్నటువంటి కిరీటంలో ఉన్నటువంటి రత్నాలన్నీ కూడా అక్కడ ప్రకాశిస్తా ఉన్నాయి. అదేవిధంగా ఉపనిషత్తులు కూడా గురువు యొక్క పాదాలని తాకినవి గనక ఆ ఉపనిషత్తులు అనేటువంటి రత్నాల యొక్క కాంతి ఆ గురువు పాదాల మీద పడి గురువు పాదాలు ప్రకాశిస్తూ ఉన్నాయి అని మనకి ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ఉపనిషత్తులు వేదాలకి శిరస్సులు. అటువంటి ఉపనిషత్తులు అనేటువంటి రత్నాల చేత గురువు యొక్క పాద కమలాలు ప్రకాశిస్తున్నాయి అని పరమశివుడు ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంటే వేదాలు గురువు యొక్క పాదాలకు నమస్కరిస్తున్నాయి అని అర్థం. ఈ ప్రకారంగా గురువు యొక్క పాదాలు అలా ప్రకాశిస్తున్నాయి అని చెప్పి మరి గురువు ఏం చేస్తున్నాడు అనే విషయం కూడా చెప్తున్నారు. మనం ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గురువు సకల ఉపనిషత్తుల సారం, ఆయన విజ్ఞాన స్వరూపం. ఎందుకని ఉపనిషత్తుల యొక్క అర్థాలన్నీ చక్కగా తెలుసుకొని గ్రహించి వాటిని జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించి దానితో అనుభవాన్ని సంపాదించినటువంటి విజ్ఞానం, విజ్ఞాన సర్వస్వం. అందుకని గురువు విజ్ఞాన సర్వస్వం, ఉపనిషత్తుల సారమైనటువంటి విజ్ఞాన సర్వస్వం. అంతేకాదు మోక్షార్థులైనటువంటి సాధకులకి శిష్యులకి వేదాంతార్థాలని అంటే ఉపనిషత్తుల యొక్క రహస్యాలని బోధిస్తూ ఉండేటువంటి వాడు. ఉపనిషత్తుల్లో ఏ జ్ఞానమైతే ప్రక్షిప్తమై ఉందో ఆ జ్ఞానాన్ని మోక్షార్థులైనటువంటి వాళ్ళకి అవసరం గనక వాళ్ళకి బోధించి వాళ్ళ జన్మ చరితార్థతకి ఉపయోగపడతాడు, తన జన్మను కూడా చరితార్థం చేసుకుంటాడు. కాబట్టి ఈ ప్రకారంగా మానవ జీవిత పరమలక్ష్యమైనటువంటి మోక్షాన్ని అందుకోవటానికి కావలసినటువంటి ఈ బ్రహ్మ జ్ఞానం, ఈ ఉపనిషత్తుల యొక్క జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని గురువు మనకి బోధిస్తూ ఉంటాడు, శిష్యులకి బోధిస్తూ ఉంటాడు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందులోనూ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి భాష అత్యంత కఠినంగా ఉంటుంది. ఈ గురుగీతలో ఉన్నట్టుగానో భగవద్గీతలో ఉన్నట్టుగానో చాలా తేలిగ్గా ఉండదు, చాలా కఠినమైనటువంటి భాష. అంతేకాదు చాలా గొప్ప అర్థాన్ని చిన్న చిన్న మాటల్లో చెప్తారు. ఆ మాటల్ని విశదీకరిస్తే తప్ప మనకు అక్కడ విషయం అర్థం కాదు. అందుకని ఇక్కడ గురువుల యొక్క అవసరం ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ చెప్పినటువంటి ఆ మాటని బాగా విశదీకరించి వివరించి దాన్ని ఉపమానాలతోటి ఉదాహరణలతోటి తెలియజేస్తూ ఉంటారు, అర్థమయ్యేటట్టుగా తెలియజేస్తూ ఉంటారు. ఇంత కష్టపడుతున్నాడు గురువు ఎవరి కోసం? శిష్యుల యొక్క ఉన్నతి కోసం, శిష్యుల యొక్క మోక్ష సాధన కోసం. అందువల్ల గురువుని సంపూజయే అంటున్నారు. గురువుని బాగుగా పూజించాలి. తన గురువు ద్వారా పొందినటువంటి ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానం తన యొక్క అనుభవంలోకి రావాలి. గురువు దగ్గర విన్నారు కానీ అది తన అనుభవంలోకి రావాలి. అలా అనుభవంలోకి రావాలంటే గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరి. ఎందుకనంటే మనం ఎంత నేర్చుకున్నప్పటికీ కూడా మనంతటి మనంగా సాధనలు చక్కగా చేయలేము. ఎంతవరకు మనం ముందుకొచ్చామో, ఎక్కడున్నామో, ఎలా చెయ్యాలో అప్పుడప్పుడు మనకు అనుమానాలు వస్తూ ఉంటాయి. అందుకని గురువు యొక్క పర్యవేక్షణలో ఉన్నప్పుడు మన యొక్క సాధనలన్నింటినీ కూడా చక్కగా తెలుసుకొని ఎలా ముందుకు వెళ్ళాలో, ఆటంకాలు వస్తే వాటిని ఎలా తొలగించుకోవాలో అవన్నీ కూడా తెలుసుకుంటానికి వీలవుద్ది. అందుకని గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కావాలి. మరి గురువు యొక్క అనుగ్రహం ఎలా వస్తుందండి అంటే గురువుని దైవంగా భావించి, పరమాత్మగా భావించి సేవించాలి. ఆ సేవలో అతి ముఖ్యమైనటువంటిది ఈ సద్గురు పూజ. గురువు యొక్క పాద పూజ ఏదైతే ఉందో అదే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది. అందుకనే గురుదేవుల్ని భక్తితోటి ఇది ఒక అదృష్టంగా భావించి, నాకు ఒక అదృష్టం కలిగింది ఈ జన్మలో అనేటువంటి భావనతోటి మనస్ఫూర్తిగా పూజించాలి, పరమ భక్తితో పూజించాలి. అందుకనే ఇక్కడ పూజయత్ అనకుండా సంపూజయత్ అంటున్నారు. మూడు శ్లోకాల్లో కూడా సంపూజయత్ అనే వస్తుంది. కాబట్టి ఏదో పరధ్యానంగా, ఏదో చేశామంటే చేశాం కాకుండా ఎలా చేయాలంటే ఇదే నా సర్వస్వం, ఇదే నాకు నా జీవితంలో నాకు కలిగినటువంటి అదృష్టం అనేటువంటి భావనతోటి చేయాలి. ఈ ప్రకారంగా మనం గురువుని కనుక పూజించినట్లయితే మనకి మనం నేర్చుకున్నటువంటి జ్ఞానం మన అనుభవానికి వస్తుంది. జ్ఞానం ఎప్పుడైతే అనుభవానికి వచ్చిందో అప్పుడే మనకి ఆ శాశ్వతమైనటువంటి ఆనందం, ఆ మోక్షానందం, ఆ బ్రహ్మానందం మనకు లభిస్తుంది. కాబట్టి అన్ని ఆలోచనలు విడిచిపెట్టి, అన్ని రకాలైనటువంటి శేషభిషలు విడిచిపెట్టి, అన్ని రకాలైనటువంటి సందేహాలు విడిచిపెట్టి, చేయొచ్చా చేయకూడదా, గురువు నిజంగా గొప్పవాడా కాదా, అదే ఇదే గురువు అనుగ్రహం నాకు వస్తుందా రాదా, ఇలాంటి సందేహాలు ఏమీ లేకుండా తన సర్వస్వం కూడా గురువే అనేటువంటి నిశ్చయంతో శ్రమని ఖర్చుని లెక్క పెట్టకుండా, మనకి ఏం శ్రమ కలుగుతుంది, ఏం డబ్బు ఖర్చు అవుతుంది అనేటువంటి దానికి వెనకాడకుండా, దానికి ఏమాత్రం లెక్క చేయకుండా, అసలు ఆ విషయం స్మరణకి రాకుండా, గుర్తు కూడా లేకుండా బాగుగా చక్కగా భక్తితో ఈ గురు పూజ చేయాలి అనేది శివశాసనం. ఇది శివుడి యొక్క శాసనం. కాబట్టి ఈ ప్రకారంగా గురువుని పూజించాలి అని చెప్పి మరొక శ్లోకంలో కూడా గురువుని ఎందుకు పూజించాలి అనేటువంటి విషయాన్ని మరొక కారణంతో సమర్థించబోతున్నారు. తర్వాత శ్లోకంలో 55వ శ్లోకంలో 55వ శ్లోకం రేపు చెప్తుంది.